మనుషులు ఆహారము రొట్టి తిని కాదు బ్రతికేది, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రియ తండ్రి, మీరు మాట్లాడండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి, ఉత్తేజపరచండి. మాకు ఏ సందేశం అవసరమో, ఏ సందేశం వల్ల మా వ్యక్తిగత క్రైస్తవ జీవితాలలో ఉజ్జీవము కలుగుతుందో, అలాంటి మాటలు మీ నోటి నుండి వెలువడతాయని నిరీక్షిస్తున్నాము. సజీవుడవు, సత్యవంతుడవు. నీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచడమే కాదు, నీకు చెంది ఉన్నారు. నీకు చెంది ఉండడమే కాదు, నీ పోలికగా దినదినము మార్చబడుతూ ఉన్నారు. అందుచేత తరచుగా ఇలాగూ కుటుంబాలుగా మేము కూడి రావడం అది నిశ్చిత్వం. మేమందరమును ఏకీభవించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పైకెత్తుతున్నాము. ఆయన మా జీవిత కేంద్రంలో ఉన్నాడు. ఈ లోకములో ప్రతి రక్షించబడిన వ్యక్తి కూడా క్రీస్తునందు ఆయన శరీరంలో ఒక అవయవం అవుతున్నారు. ఈ మర్మమును గురించి తలంచుకున్న కొద్దీ మేము ఎంతో ప్రోత్సహించబడుతున్నాము. ఈ లోకమందంతటా ఉన్న క్రైస్తవులందరూ కలిసి నీ శరీరం అవుతున్నారంటే, ఇంకా నీవు తిరిగి వచ్చే వరకు నీ శరీరం అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ముఖ్యముగా తెలుగు ప్రాంతంలో నుండి వచ్చిన మేము ఆంధ్రప్రదేశ్ కొరకై ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాము. పరాయి దేశంలో ఉన్న మీ ప్రజలందరూ ఇలాగు సమైక్యముగా కుటుంబాలుగా కలిసి రావడం అది నీకు మహిమ, మాకు దీవెన. ఈ సమయమందు నీ దీనదాసుడనైన నేను కూడా బిడ్డలతో కలిసి ఇలాగ సహవసించడం, నీ నుండి నేను తెచ్చిన వర్తమానము వీరికి అందించడం ఇది కూడా నీ చిత్తమే. అందుచేత మమ్మల్ని మేము ప్రేమగల మీ హస్తాలకు సమర్పించుకుంటూ మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, నీవు మహిమ పొందమని వాక్యాశీర్వాదములు, సహవాసాశీర్వాదములు సమృద్ధిగా మాకు అనుగ్రహించమని, కనికరించమని యేసునామన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమంతా చాలా సంతోషంగా ఉన్నాము. మన సంతోషానికి ఆనందానికి ఒకటే కారణం, మనమంతా యేసు ప్రభువుకు చెంది ఉన్నాము. వి బిలాంగ్ టు హిమ్. ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ దట్ బ్రింగ్స్ అస్ టుగెదర్. మనందరము ఒకే భావముతో ఒకే ఆత్మతో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆదిమ సంఘములో అలాగ అందరూ ఒకే ఉద్దేశం, అగ్రిమెంట్ ప్రేయర్, ఒక విషయాన్ని గురించి ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే దానికి జవాబు వచ్చి తీరుతుంది. అంతేకాను మనం ప్రార్థించేటప్పుడు ఏమి ప్రార్థిస్తున్నామో అవి పొంది ఉన్నామనే నమ్మాలి, అప్పుడు అవి జరుగుతాయి. మనం ప్రార్థిస్తే ఎప్పుడూ దేవుడు ఇస్తాడని కనిపెట్టుకుందాము. ఇవ్వలేదు కనుక మళ్ళీ అడుగుదాము, అడిగిందే అడుగుదాము, ఆయన మీద ఒత్తిడి చేద్దాము, అప్పుడన్నా త్వరగా జవాబు ఇస్తాడేమో. ఇదంతా నాన్ సెన్స్. విస్తరించి మాట్లాడడం వలన ఆయన వింటాడు అని అనుకుంటే అది తప్పు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీఈస్ అవర్ ఫ్రెండ్. ఆయన ఎంత సన్నిహిత స్నేహితుడంటే ఆయన దగ్గర మన హృదయాలను కుమ్మరించుకోగలం, ఆయనతో ఫ్రీగా మాట్లాడగలం. ఆయనేమి బూచోడు కాదు భయపడడానికి, పోలీసోడు కాదు న్యూసెన్స్ కేసులు రాయడానికి. ఆయన మన ఫ్రెండ్. చూచారా, ప్రభువును గురించిన సరైన అవగాహన లేకపోవడము క్రైస్తవ ప్రజలకు యేసు ప్రభువుకు దూరాన్ని ఎక్కువ చేస్తుంది. ఆయన్ను సంపూర్తిగా అవగాహన చేసుకోవడమే ఉజ్జీవానికి ఆధారం. ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తించి మాట్లాడితే దాన్ని స్తుతి అంటాము. ఆయన మనకేమి చేశాడో దానిని మనము ఒప్పుకుంటే అది కృతజ్ఞత అంటాము. ఆయన పోలికగా మార్చబడతాము. దినదినము మనలో ఆ తేడా కనపడాలి. నిన్నటి కంటే ఈరోజు ఒక ప్రత్యేకమైంది. ఏ రోజుకు ఆ రోజు ఆయన పోలికగా మార్చబడుతూ ఉన్నాము. ఈ గొప్ప పరిచర్య జరిగిస్తున్నది పరిశుద్ధాత్మ. ఆయన అందుకే మనలో ఉన్నాడు. హీ హాజ్ బీన్ గివెన్ టు అస్ ఫర్ సర్వీస్, నాట్ మియర్లీ ఫర్ షౌట్. ఆయన మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ, యేసు ప్రభువును మనలోకి తెచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఎలాగ మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ యేసు ప్రభువును తెచ్చాడో, అలాగే ఇప్పుడు కూడా మనలోకి ప్రభువును తెస్తున్నాడు. యేసు ప్రభువును మనలో మనం కలిగి ఉన్నాం. అది ప్రాముఖ్యమైన సత్యం. క్రీస్తు నాలో ఉన్నాడు, అదే సమయంలో నేను క్రీస్తులో ఉన్నాను. ఈ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎపిసి పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక చిన్న పెద్ద సందేశం మనకిచ్చాడు ఈ ప్రత్యేక సందర్భం కోసం. ఇది ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నది. ఇది మన క్రైస్తవ కుటుంబాలకు ఒక అద్భుతమైన సందేశం. ఈ సందేశంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, మొట్టమొదట చెప్పే మాట, మీరు పూర్వమందు చీకటి అయి ఉండేవారు మీరు పూర్వం. అపొస్తలైన పేతురు, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు చీకటిలో ఉన్నారు అన్నాడు. కానీ పౌలు ఇంకొక అడుగు ముందుకేసాడు, మీరు చీకట్లో ఉండడం కాదు, మీరే చీకటి. ఎప్పుడు? పూర్వం అంటే యేసు ప్రభువు మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి రాక పూర్వం. పూర్వం అంటే బీసీ, పూర్వం. కానీ ఇప్పుడు మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. పూర్వం సంగతి చెప్తే బాగా వింటాము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తే ఇంకా ఆసక్తితో వింటాము. ద మోస్ట్లీ ఫర్గాటెన్ టెన్స్ ఈజ్ ద ప్రెజెంట్ టెన్స్. ఇప్పటి సంగతి మర్చిపోతాం. ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు అనేది అసలైన ప్రశ్న. ఈ నిమిషంలో నీకు యేసుప్రభువుకు ఎంత మధ్య దూరం ఉంది? ఆయన నీలో, నీవు ఆయనలో ఉన్నట్లు అనుభూతి ఉందా? నీవు ఆయనలో ఉంటే నూతన సృష్టి, ఆయన నీలో ఉంటే అది మహిమ. మహిమ నిరీక్షణ, ఈ రెండు సైమల్టేనియస్గా మన అనుభవంలో ఉన్నాయి. నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు. ఇదే క్రైస్తవ సందేశ సారాంశం. నేను ఆయనలో, ఆయన నాలో. ఆయనలో నేను ఉండబట్టి కొత్త మనిషిని. కొత్త మనిషిని అయ్యానంటే అర్థము, కొత్త మనిషిని దినదినము కొత్తగా మారిపోతున్నాను. ఒకనొక రోజు యేసు ప్రభువును చూచినప్పుడు అర్థం ఆయనలాగే ఉంటాను. ఆ స్థితికి నేను దినదినము మారుతున్నాను. అప్పుడు నేను ఒక పాట రాశాను, చాలా కాలం కిందట అది రికార్డ్ అయింది. ఏ రోజుకు ఆ రోజు యేసు రుచులవి కొత్త, నేడు నిన్నటికన్నా మహిమతరము కదన్నా అని. ఈరోజు నిన్నటికంటే ఎంత మధురం? ఏమిటి కారణం? ఏమిటి? కొత్తదని. నీకు, నీ భార్యకు కూడా ఒకరిని చూచి ఒకరికి ఆశ్చర్యం అనిపించాలి. ఏమిటి, నిన్నటికంటే ఈరోజు ఏదో కొత్తదనం ఉంది నీలో. సంథింగ్ న్యూ ఎవ్రీడే, డే బై డే. ఒకతను పొద్దున్నే నిద్ర లేచి ఆ సింక్ ముందు అద్దం ఉంటే అద్దంలో చూసుకున్నాడు. అబ్బాయి మొహం అంతా జిడ్డుగా ఉంది, అమ్మాయి నీళ్లు పట్టరా అన్నాడు. నీళ్లు పట్టుకొస్తే ఆ నీళ్ళతోటి అద్దాన్ని కడుగుతున్నాడు. నాన్న, నీ మొహం జిడ్డుగా ఉంది, నీ మొహం కడుక్కో అంది. అలా అమ్మాయి అలాగా అలాగా అని. అవును, అద్దానికి అది కాదు మన ముఖం కట్టుకోవాలి. ప్రతిరోజు కొత్తదనం కనపడి తీరాలి. కనపడకపోతే మన క్రైస్తవ జీవితం కుంటుపడిందని అర్థం. ప్రతిరోజు కొత్తదనం కనపడాలి. ఎందుకనంటే మనలో ఉన్న క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొనసాగిస్తున్న ఉద్యమం ఇది. అందుకని చెప్తున్న పూర్వము మనము చీకటి అయి ఉంటుంది. గుంటూరులో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఇంటి పేరు చీకటి. ఆయన పేరు యోహాను గారు. చీకటి యోహాను గారిని ఉన్నారు. అదే విచిత్రం, చాలా చక్కగా ఉంది. యోహాను అంటే భక్తుడు మనకు బాగా తెలుసు. కానీ ఆయన అంతకుముందు చీకటి అని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఇంటి పేరే. చూచారా, చీకటి, చిమ్మ చీకటి. చీకట్లో ఏం చేసేది మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళేది తెలియదు, కారణం అసలు తెలియదు. మా చిన్నమ్మాయి ప్రసన్న ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే తోటి అమ్మాయి అడిగింది, ప్రసన్న నీ ముఖాన ఎందుకు బొట్టు లేదు అని. నీ ముఖాన ఎందుకుంది అని అడిగింది మా అమ్మాయి. ఎందుకుందో నాకు తెలియదు అంది. తెలియకపోతే మీ అమ్మని అడుగు అప్పుడు చెప్తాను. వాళ్ళమ్మని అడిగితే నాకు తెలియదు, మా అమ్మ పెడితే నేను పెట్టుకున్నాను అంది. ఇలా అడుగుతూ పోతే హవమ్మ దాకా వెళ్ళిపోవాలి. ఎవరికి తెలియదు కారణం, ఎందుకు చేస్తున్నావు అని అడిగితే నాకు తెలియదు. పూర్వీకులు ఏమిటి పూర్వీకులు? ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, వాడు పెద్ద రీసెర్చ్ చేసేట పూర్వీకులు అంటే నాకు అర్థం తెలిసింది అన్నాడు. ఏమిటంటే పూర్ వీక్, కలిసి పూర్ వీక్ అన్నాడు. ఎందుకంటే పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పుకుంటాం, చెప్పుకోవడం మర్యాద బాగానే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రము దే ఆర్ పూర్, దే ఆర్ వీక్. వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలియదు. మా తాతగారు గొప్ప విద్వాంసుడు, మా ముత్తాత అంతకంటే గొప్పవారు. మన సంస్కృతి చాలా గొప్పది, అన్నీ గొప్పవే, కానీ క్రీస్తు ఎవరో తెలియదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ డు నాట్ నో జీసస్ పర్సనలీ. అందుచేత నేను అంటాను, మా నాన్న గొప్పోడు, మా తాత గొప్పోడు, కానీ ఒక విషయంలో మాత్రము పూర్ వీక్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఎవరు తెలియకుండా చనిపోయారు. కనుక పూర్వము మనము చీకటి అని, కానీ ఇప్పుడు నౌ, ఇప్పుడైతే క్రీస్తునందు ప్రభువునందు మనము వెలుగై ఉన్నాం. ఇప్పుడు వెలుగై ఉన్నాము, వెలుగులోకి వచ్చామని కాదు. పేతురు గారు వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామంటే అలా కాదు. పేతురు ఒక అడుగు ముందుకేస్తున్నా, నేను చెప్తున్నా విను. ఇప్పుడు మనం వెలుగే అయి ఉన్నాం. వెలుగు, వెలుగు, వెలుగు. నేను అంటాను, మనం ఇంతమంది ఇక్కడ ఉన్నాము, మనలో ప్రతి ఒక్కరం వెలుగులో ఉండడం కాదు, వెలుగే మనం, వెలుగై ఉన్నాము. మరి వెలుగై ఉన్నప్పుడు ఈ వెలుగు మరి ఎలాగా అందరికీ నేను వెలుగునండు అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలా? వెలుగు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అనవసరం. వెలుగుకు అడ్వర్టైజ్మెంట్ వెలుగే. నీవు వెలుగు కాబట్టి వెలుగు, వెలగకపోతే చీకటి. నీకు అదే అడ్వర్టైజ్మెంట్. కొంతమందికి అంతసేపు తంటాలు పడి నేను వెలుగునండు అని మైక్ ముందు నిలబడి చెప్తుంటారు. అంత ఉట్టిది, వెలుగు కాదు పాడు, వెలగడం లేదు కాబట్టి వెలుగు అని చెప్తాడు. అంత వెలుగైతే వెలుగు, అది నేను గురించిన సాక్ష్యం. ఇప్పుడు మీరు వెలుగు. హైదరాబాద్లో మా వీధి మొదట్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఒకటి ఉంది. ఆ బొమ్మను చూస్తే మీరు రాజీవ్ గాంధీ అనుకోరు. అందుకని కింద రాశారు పెద్ద అక్షరాలతో రాజీవ్ గాంధీ అని. కొంతమంది ఉన్నారు మనోళ్ళు, వాళ్ళని చూస్తే క్రైస్తవులని అనిపించదు. ఎవరు లోకంలో ఎవడో అనుకుంటే వాడు వచ్చి పెద్దగా మైకు ముందు నిలబడి చెప్పాలి, చూడండి అలానే క్రైస్తవుడిని ఏడ్చావు నీ మొహం అని ఉట్టిదే. నీవు వేషం వేస్తున్నావు. వేషధారులు అంటే యేసు ప్రభువుకు చాలా అసహ్యం. అందుకని ఆయన కోపం వచ్చిందంటే వేషధారులారా అన్నాడు. ఆనాటి మత నాయకులు వేషధారులు. వేషం వేస్తారు మీరు. వేషం వేసిన వాడు స్టేజ్ మీదకి వచ్చి ఎంత చక్కగా నటిస్తాడో, కానీ ఆ పో ఆ పోర్షన్ ఆ నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు మనిషే అది. అది వేషం, వేషధారులారా అంటే ఈ మధ్య కొంతమంది యేసు ప్రభు సినిమాలో యేసు వేషం వేస్తున్నారు. యేసు ప్రభు వేషధారులను ఖండిస్తే వీడు యేసు వేషమే వేసేస్తున్నాడు. ఎంత తెలివైన వాడో చూడండి. అమ్మో కరుణామయుడు అని సినిమా తీశాడు, అందులో వేషం వేశాడు. వాడు మాట్లాడుతుంటే నోట నాలుగు లేదు అని ఏడ్చినట్టుంది ఆడారు మాట్లాడి ముఖం. కానీ బైబిల్లో ఏమనుందంటే జలప్రవాహధారుల కంటే ఇంకా గంభీరమైన స్వరం యేసు స్వరం. అవునా? ఎవడో వచ్చి సినిమాలు తీయటం, చివరికి ఇంకొకడు సినిమా తీశాడు, యేసు ప్రభు సినిమా తీశాడట, వాడి మూతి వంకర ప్రభు అని ఇలాగ అంటున్నాడు. ఇది కథ ఈ రోజున. నేను అంటాను వీళ్ళు అనుకోవడం దాని ద్వారా యేసు ప్రభుకు మహిమ అనుకుంటున్నారు. ఏమీ మహిమ కాదు. అలాగే మనం కూడా క్రైస్తవులము అనేది మూడు విధాలుగా ఉంది అసలు ఇవాంజలిజం అనేది. మొట్టమొదట ప్రెజెన్స్ ఇవాంజలిజం. నీవు కొంతమంది మధ్య ఉన్నావంటే నీవేం మాట్లాడకపోయినా నీ లైఫ్ స్టైలు, నీ విధానము, నీ ఆలోచనలు, నీ మాటలు అన్నీ పట్టిస్తాయి నీవు క్రైస్తవుడు అని. ఇక అలా కొంతకాలం పరిచయం అయ్యాక ప్రొక్లమేషన్ ఇవాంజలిజం. అప్పుడు నెమ్మదిగా చెప్తావు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే జీసస్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. యేసు ప్రభు నా జీవితంలోకి రాబట్టి నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఇక మూడో ఇవాంజలిజం పర్సుయేషన్ ఇవాంజలిజం. నీవు దేవుని బిడ్డవు కాబట్టి అవతల వ్యక్తి కూడా నీలాగా దేవుని బిడ్డ అవ్వాలి అనే ఆశ కోరిక అతనిలో కలిగేటట్టు నీవు చెయ్యాలి. అది పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే గొప్ప వరం. నేనేమీ అతన్ని బలవంతం చేయక్కర్లా, నేను కూడా నీలాగా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటే సగం పని అయినట్టే. కనుక ఇక్కడ పూర్వము మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఈ రెండింటి వ్యత్యాసం మనం గమనించాలి. ఇప్పుడు అంటే ఈ నిమిషంలో, ఇప్పుడే, దిస్ వెరీ మినిట్, హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, నీవు వెలుగేనా, వెలుగుతున్నావా, లేక లైట్లు ఆరిపోయినాయా. నీవు వెలుగు అయితే వెలుగు, ఆ వెలుగు ఆకర్షిస్తుంది. చీకటిలో ఏం చేస్తున్నామో మనకే తెలియదు, అన్నీ తప్పులే చేస్తాము, పొరపాట్లే చేస్తాము. చీకట్లో ఒకరి మీద ఒకరం పడతాము, ఒకరినొకరు తొక్కుకుంటాము, తొక్కేసలాట. కానీ వెలుగు, వెలుగులో ఆర్డర్ ఉంది, వెలుగులో అందం ఉంది, వెలుగులో ఆకర్షణ ఉంది, వెలుగులో శక్తి ఉంది. అది క్రైస్తవ జీవితం. నేను వెలుగును కాబట్టి వెలుగుతాను. తెలుగు భాష చాలా విచిత్రమైంది. వెలుగు అనేది నౌన్, వెలుగు అనేది వెర్బు కూడా. కనుక మన క్రైస్తవ లైట్ ఇట్ ఈజ్ నాట్ సింప్లీ ఎ నౌన్, ఇట్ ఈజ్ ఎ వెర్బ్. మనం వెలుగుతాము. వెలగనా అంటే వీడు వెలగడు కానీ నేను వెలుగును అంటాడు. ఎవడు నమ్మడు. ఇక కొంతకాలానికి తను తానే మోసం చేసుకునే స్థితిలోకి వస్తాడు. వెలుగు ఫలము అని ఇక్కడ వెలుగును చెట్టుకు పోలుస్తున్నాడు. వెలుగు చెట్టు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. మంచితనాన్ని అపొస్తలుడైన పౌలు నిర్వచించలేదు. అనేక రకాలు మంచితనం అన్నాడు. సమస్త విధమైన మంచితనం. మనం మంచోళ్ళం మంచోళ్ళం అంటే, మేము ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఒక ఆయన చెప్తున్నాను చోట సువార్త కూటంలో చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, తీర్మానాలు చేసుకున్నారు అంటే, ఒక అతను మీరేం చేస్తున్నారు, మతాంతీకరణ చేస్తున్నారని నాతో పెద్ద సీరియస్గా పోట్లాడడానికి వచ్చాడు. నేను చెప్పాను, బాబు మతాంతీకరణ కాదు, ఏం కాదు, మేము క్రైస్తవులం అంటే అసలు మాకు మతం లేదు. నా మతాన్ని గురించి చెప్పాలంటే ఒకప్పుడు నాకు మంచి మతం ఏముంది, మత దృష్టితో చూస్తే అందులో తప్పేం లేదు. కానీ మతం చాలదు. నేను ఆధ్యాత్మిక వ్యక్తిని కావాలంటే మతం చాలదు. పైగా మతం దేవుడు కనపడకుండా చేస్తుంది. మతం దేవుడికి మనకు మధ్య అడ్డం వస్తుంది. అది చాలా ప్రమాదం. క్రైస్తవ మతం కూడా అందులోకే వచ్చేస్తుంది. చూచారా, క్రైస్తవ మతం అని చెప్పి పూర్వం క్రూసేడ్లు మత యుద్ధాలు చేశారు. మనవాళ్ళు ఎందుకు ఆ మాట మీద ఇంత ప్రేమ? క్రూసేడ్ పెట్టాం క్రూసేడ్ పెట్టాం నేను అడిగా మత యుద్ధం చేస్తావా నువ్వు? ఎవడరా నీకు నేర్పింది మాట అది? క్రూసేడ్ ఏంది నీ నెత్తిక? సువార్త కూటం అని చెప్పు అంటే కాదని క్రూసేడ్లు పెడతాం. అది చూసి ఒక హిందూ స్నేహితుడు నన్ను అడుగుతున్నాడు, మత యుద్ధాలు పెడతారా మీరు అని. అది పొరపాటున అయినా ఒప్పుకుంటున్నాం. క్రైస్తవ మతం ఏడ్చిన 7-10 పూర్వం. ఇప్పుడు ఐ హ్యావ్ నో రిలీజియన్. ఒక ఆయన నన్ను అడిగాడు, మీరు క్రీస్తుని నమ్ముకోకముందు ఏ మతం అండి మీది అని. మతం ఉంది చెప్తాను, హిందూ మతం, అందులో బ్రాహ్మణులం, అందులో 6,000 నియోగం, 1,000 కూడా తక్కువ లేదు ఇందులో నియోగులు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటే అంత పోయింది. నేను ఇప్పుడు మాజీ బ్రాహ్మణి, ఎప్పుడో బ్రాహ్మణి కానీ ఇప్పుడు నేను దేవుని బిడ్డను అయ్యాను. వీఆర్ బికమర్స్, వీ బిలీవ్ ఇన్ క్రైస్ట్, వీ బిలాంగ్ టు క్రైస్ట్ అండ్ వీ బికమ్ లైక్ క్రైస్ట్. వీఆర్ బికమర్స్, క్రైస్తవులకు అది మంచి పేరు అది. వీ బికమ్ మోర్ అండ్ మోర్ లైక్ క్రైస్ట్. రోజు రోజుకు క్రీస్తు రూపానికి మారుతున్నాం. వీ బికమ్, ఐ లైక్ దట్ వర్డ్. కనుక వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం. నేనంటాను మంచి అనేది మనుషుల్లో లేదు, ఉన్నదని మనం అనుకుంటున్నాం. దేవుడు గుర్తించిన మంచి మాత్రం కాదది. దేవుడు గుర్తించిన మంచి యేసు మంచి. నీవు ఎంత మంచోడు అంటే యేసు మంచి ఉందా, యేసు మంచితనం ఉందా నీలో? ఆర్ యు జీసస్ గుడ్? యేసు మంచితనం దేవుడు గుర్తించిన మంచితనం. లేకపోతే మనం ఒకరినొకరు అభినందించుకోవడానికి పనికొస్తుంది మంచితనం. ఏమండి మీరు ఎంత మంచోరంటే, అవతల అబ్బో మీరెంత మంచోరంటే అప్పుడు పరలోకం అంతా ఇద్దరు ఎంత చెడ్డోళ్ళు రా అంటుంది. ఇందులో ఒక్కడు మంచోడు లేడు. అయ్యా తెగ పొగిడేసుకుంటారు, ఎంత మంచోరండి మీరని. సైతాను ఆదాము హవ్వలను మోసం చేశాడు. ఎలా మోసం చేశాడో మనకు బాగా తెలుసు. దేవుడు మంచిదని చెప్పింది అది మంచిది కాదు, నేను మంచిదని చెప్పింది అది మంచిదని నమ్ము అని దానికోసం ఎంత వాడు పాటుపడ్డాడో, ప్రయాసపడ్డాడో ఆ హవ్వను ఒప్పించడానికి. అబ్బా ఎట్లాంటి సేల్స్ మ్యాన్ అనుకున్నారు సైతాను? మోస్ట్ సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్. వాడు ప్రశ్నలు అడగడం కూడా ప్రశ్నలకు అవును అని జవాబు వచ్చేటట్టు సెట్ చేసుకొని వస్తాడు, ఫెయిల్ అయ్యేటట్టు. వీడెక్కడ టీచర్లో బాబు, స్టూడెంట్స్ అంతా ఫెయిల్ అయ్యేటట్టు క్వశ్చన్స్ సెట్ చేసుకొస్తాడు. వాడెక్కడ టీచర్? వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు అసలు. సైతాన్ అలాగా మోసం చేశాడు కదా. కనుక వాడు మంచిది అన్నాడు ఆదాం హవ్వలు. వాడి మంచిని నమ్మారు. చెట్టు చివరికి అధపాతాళానికి పోయారు. గమనించారా, సమస్త విధములైన మంచితనం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. జీసస్ ఈజ్ గుడ్, జీసస్ ఓన్లీ ఈజ్ గుడ్ అండ్ యు ఆర్ గుడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. దేవుడు క్రీస్తుకు బయట ఉన్నోడును మంచోళ్ళని అనడు. దానికి కారణం ఆయనకు తెలుసు, మనం మంచోళ్ళం కాదు. మంచోళ్ళంగా ఉండడానికి బాగా నటన చేస్తాం మంచోళ్ళు అని అందరు అనుకోవాలని, కానీ లోపల మనకు తెలుసు చాలా చెడ్డవాళ్ళం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా అలర్ట్ చేస్తుండేవాడిని. పైకి మాత్రం ఎంతో మంచోడుగా కనపడుతుండేవాడిని. ఎవడు నన్ను మా చెడ్డోడని అనుకోరు, చాలా చెడ్డ పని చేసేవాడు. కానీ ప్రభువు నమ్ముకున్న తరువాత లోపల ఎంతో బయట అంతా ఆ తేడా లేకుండా అయిపోయింది. ఒకవేళ ఏదన్నా తప్పు చేస్తే నలుగురికి చెప్పేస్తా, దాచిపెట్టను కదా. మంచి చెడు అనేది మంచి చెడు తెలుసు, కానీ మంచి మాత్రం చేయలేకుండా అయిపోయింది మానవత. చెడే చేస్తుంది. అందుకనే యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి మనల్ని పాపము నుండి, పాపము వల్ల వచ్చే ఫలితము నుండి, పాపము వల్ల వచ్చే జీతము నుండి, అసలు పాపం అనేదే లేకుండా చేయడానికి దేవుడు యేసు ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. అందుచేత వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం పరలోకం అంతా చెప్పాలి. యు ఆర్ గుడ్ బికాజ్ యు బిలాంగ్ టు మై సన్ అంటున్నాడు ప్రభు దేవుడు. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే నాకు మీ మీద కోపం వస్తుంది. అవును, యేసే మంచివాడు, ఆయన నమ్ముకున్న మనం మంచివాడు. యేసు ప్రభుతో ఉన్న సంబంధాన్ని బట్టి మనకి ఇది వచ్చింది. ఒక భార్య భర్త ఇద్దరు కీచులు ఆడుకున్నారు. ఆమెనేమో ఆఫీసులో డ్రాప్ చేసి కారులో తన ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆమెను కలెక్ట్ చేసుకొని ఇంటికి వస్తాడు. ముందు సీట్లో డ్రైవ్ చేస్తున్నాడు, పక్కన కూర్చొని ఉంది. ఇండియన్ రోడ్స్ కదా, దానికి అడ్డంగా గాడిదలు వచ్చాయి. భార్యను ఏడిపించడానికి ఏమన్నా అంటే అడుగుడుకో, మీకు బంధువులు, మీ దగ్గర బంధువులు వచ్చారు చూడు చూడాలి. ఆమె అంది, అవును అవి నాకు బంధువులు, ఎందుకంటే నిన్ను చేసుకోబట్టి అవి బంధువులు అయినా. అంటే నేను గాడిదనా అంటే మరి నేను గాడిదనా? చూచారా, యేసు ప్రభుతో మనకున్న సంబంధాన్ని బట్టి ఏమైందో తెలిసిన, పరలోకములో ఉన్న వాళ్ళంతా మన బంధువులు అయ్యారు. పరలోకములో ఉన్నదంతా మనదైంది. మనకు ఉన్నది యేసు ప్రభువుకు ఉన్నది, ఆయనకున్నదంతా మనదైంది. పెళ్ళప్పుడు ప్రమాణాల్లో ఏం చెప్తాం, నాకున్నదంతా నీకు ఇచ్చేస్తున్నాను కదా అంతా. అలాగే యేసు ప్రభువుకి ఏముందో అదంతా మనదైంది. చూచారా మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆశీర్వాదాలన్నిటినీ కట్టగట్టి అటక మీదకి ఎక్కిస్తున్నాం. ఆ మధ్య ఒక ఆయన ఒక పాట రాశారు, చాలా బాగుంది పాట. క్రైస్తవ ఆశీర్వాదాలట క్రైస్తవుల ఇళ్లలో అటక మీద మూలుగుతున్నాయట. బాబు మమ్మల్ని బంధించి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసావు, బయటికి తీయరా బాబు, బయటపడేయి, అనేక మంది ఇళ్లలోకి వెళ్ళిపోతాం, వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోతాము, మమ్మల్ని బంధించి పెట్టేశావు, దాచిపెట్టేశావు అని ఆశీర్వాదాలన్నీ ఏడుస్తున్నాయని. నేనంటాను మనకు అన్నీ ఉన్నాయి, దేవుడు మనకు పరలోకమే ఇచ్చేసాడు, కానీ దాన్ని అందరితో పంచుకోవట్లా మనం కదా. దానివల్ల వచ్చే కీడు ఏమిటంటే, రేపు మన దేశంలో ఎవరు క్రీస్తు లేకుండా నిత్యత్వంలోకి పోయినా అది మన మీదకి వస్తుంది. గుంటూరులో నేను ఒకసారి ఇంటికి వెళ్తుంటే మా వీధి పక్కనే ఒకటి చస్తే ఆ శవాన్ని మోసుకుపోతున్నారు. నాకు అనిపించింది, వీడు మా వీధి పక్కనే ఉన్నాడు, వీడిని ఎప్పుడు నేను కలుసుకోలేదు, వాడికి ఎప్పుడు సువార్త చెప్పలేదు. ఒకవేళ దేవుడు రేపు అడుగుతాడేమో, ఇంటి పక్కన ఉన్నోడికి ఎప్పుడు సువార్త చెప్పలేదు, వాడు చచ్చి నరకానికి పోయాడు, నీవు కారణం అంటాడేమో. మరి బాబు నేను ఏదో పెద్ద సువార్తకుండా అనుకొని అంత ఊరేగి వచ్చాను, ఇది ఎంత బాధ అనుకొని నాకు ఏడుపు వచ్చింది. ఇంటికి వెళ్ళా, తలుపు తట్టా, నా భార్య తలుపు తీసింది, గదిలోకి పోయి ఏడుస్తున్నా. ఎందుకో ఆ రోజు పరిశుద్ధాత్మ అతనికి చెప్పలేదు, మా ఇంటి పక్కన ఉన్నవాడికి. నేను నా భార్య వచ్చి నేను ఏడుస్తుంటే ఎందుకు అంటే, ఆమె ఏమో అనుకుని ఆమె ఏడవటం మొదలుపెట్టింది. అసలు ఎందుకు ఏడుస్తున్నానంటే చెప్పే సంగతి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఏ చెప్పం మనం, ఇక లోకమంతా సువార్త చెప్తామని అంటుంటాం. అప్పుడప్పుడు వి ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. గమనించారా, నీతి అనేది వెలుగు ఫలంలో, వెలుగు చుట్టులో ఇంకొక ఫలం నీతి. నీతి అంటే అర్థమేమిటి? నేను మీకు ఒక మాట చెప్తాను, చాలా క్రైస్తవ మాటలు బైబిల్లో ఉన్న మాటలకు అర్థం వేరు, మనం సాధారణ వ్యవహారంలో అర్థం చేసుకునేది వేరు. మనం ఏం చేస్తామంటే బైబిల్లో ఉన్న మాటలు నేర్చుకొని వాటిని మనుషుల మీద ప్రయోగిస్తాం. మనం అనుకున్న అర్థం ఒకటి, వాడు చేసుకునే అర్థం ఒకటి. నేను తెలంగాణ ప్రాంతంలో మొదటి సేవ ఆరంభించినప్పుడు ఒక ఊళ్ళో ఒక సువార్థికుడు వచ్చి, అయ్యా మేము ఊళ్ళో సువార్త చెప్తే ఆ ఊళ్ళో ఉన్న పటీలు కూడా విన్నాడు. ఏమని చెప్పామంటే దేవుణ్ణి నమ్ముకో అని చెప్పా. నమ్ముకో అంటే నమ్ముకున్నాను పంతులా అన్నాడు. అట్లా అంటే ఆ దేవుడు ఎవరు? ఏం వాడు దేవుడు వాడికి ఉన్నాడు, అందుచేత దేవుడిని నమ్ముకుంటే నమ్ముకున్నాను అన్నాడు. మరి ఆ దేవుడు ఎవరు నువ్వు చెప్పాలి కదా. అలాగే మారు మనస్సు, ఈ మాటలన్నీ పడికట్టు మాటలు. దీనిని జార్గన్ అంటారు, థియోలాజికల్ జార్గన్. ఇవి మనకు బాగొచ్చు క్రైస్తవుల మాటలు, అవి అవతల వాళ్ళకి అర్థం కావు. ఇది మన ట్రేడ్ లాంగ్వేజ్, మనకు మాత్రమే అర్థమైనట్టు అనుకుంటాం. మనకు ఎంత అర్థమైందో పరీక్షకు పెడితే అది తేలిపోతుంది అనుకోండి. కానీ బయట వాళ్ళని ఎత్తినేసి రుద్దుతాం ఈ మాటలు. ఒక ఆయన పోయి ఆర్ యు సేవ్డ్ అని అడిగితే వాడన్న, ఆర్ యు సేవ్డ్ గ్రామర్ తప్పురా బాబు, హ్యావ్ యు సేవ్డ్ అను 50,000 రూపాయలు సేవ్ చేశాను నేను బ్యాంకులో ఉన్నాయని అన్నాడు. సేవ్డి సేవ్డు సేవ్డు నాకు తెలుసు. ఒక ఆయన ఉండాలి కనపడ్డ ప్రతి ఒక్కరిని, బ్రదర్ మీరు రక్షింపబడ్డారా అంటే రక్షింపబడ్డం కాదు నేల మీద పడ్డానని అన్నాడు. ఏంటి రక్షింపబడడం అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయడు. పునరుత్థానము అంటాడు పెద్ద మాట, ఆ మాటే అంటాడు కానీ దానికి అర్థం చెప్పడు. అవతల వాళ్ళు ఏంటంటే అది ఏందో అనుకున్నారు. అపొస్తలుల పొగులంతటి వాడే ఏథెన్సులు పునరుత్థానము అని అంటే అది వేరే దేవత అనుకున్నారు వాడు. ఈ కొత్త దేవతల సంగతి తర్వాత వింటాములే అన్నారు. ఆ తర్వాత కొరింతుకు పోయి పౌలు చాలా బాధపడుతూ సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటూనే అని రాశాడు. ఇప్పుడు మనోళ్ళు యేసుక్రీస్తు తప్ప మిగతాదంతా బాగా తెలుసు వీళ్ళకి. అందుకని కొంతమంది బయలుదేరారు, వేదాల్లో అది ఉంది ఇది ఉంది ఇది చూపుతా అది చూపుతా అంటే, బాబు వేదాల్లో ఉన్నది జీప్ చూపుతూ ఉండు కానీ బైబుల్లో ఉన్నది చూపరా బాబు. దేవుడు మెచ్చుకుంటాడంటే అందులో చూపుతాట ఇందులో చూపుతాట. ఒకసారి పాపం మోసెస్ అతని పిచ్చెక్కింది, అక్కడ చెత్త కుండీలో ఏదో ఎదుగుతున్నాడు, బట్ మెంటల్లీ ఆఫ్. ఏం మెచ్చున్నామంటే వజ్రాలు ఉన్నాయి రా బాబు, నీకు తెలియదా పిచ్చోడా నన్ను పిచ్చోడు అంటున్నాడు. ఇందులో వజ్రాలు ఉన్నాయి రా వెతుకుతున్నానంటే నీ మొఖం మున్సిపాలిటీ చెత్త కుండీలో వజ్రాలు దొరుకుతాయా? ఇలాంటి గందరగోళంలో ఉన్నాం మనం. అందుచే నేను చెప్పేది అంటే ప్లెయిన్గా బైబిల్లో ఉన్న తలంపులన్నింటిని కూడా మామూలు ప్రజల భాషలోకి ట్రాన్స్లేట్ చేయండి. మీ జీవితాన్ని ఇతరుల కోసమై వాళ్ళకి అర్థమయ్యేట్టు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి, లేక మాటల వెనక దాక్కోవడానికి ప్రయత్నం చేయొద్దండి. అది చాలా ప్రమాదం. నీతి అని ఉంది. నీతి అంటే చిన్నప్పటి నుంచి ప్రైమరీ స్కూళ్ళలో కూడా ఒక కథ చెప్పి దాన్ని నీతి ఏమిటి అంటారు, వాడు నీతి గలవాడు అంటారు. ఆ అర్థం లేదు బైబిల్లో. నీతి అంటే అర్థం ఏమిటంటే 3-డైమెన్షనల్ సంబంధం అన్నమాట. సంబంధాలు సరిగ్గా ఉంటే అది నీతి. నీకు దేవునికి, నీకు నీ తోటి వారికి, నీకు నీ మనస్సాక్షికి సరైన సంబంధం ఉంటే అది క్రైస్తవ నీతి అని అర్థం. మనోళ్ళు నీతి నీతి నీతిమంతుడు నీతిమంతుడు అంటుంటారు. కనుక నీతి అంటే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులం అవుతాము. మనం నీతిమంతులమైన తరువాత విశ్వాసము ద్వారానే జీవిస్తాము. చూచారా, ఆ నీతి అంటే సంబంధాలు మెయింటైన్ చేస్తాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అదే డిజైన్ మన కుటుంబాల మీద దేవుడు ఉంచాడు. మన సంబంధాలు, బివేర్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఆ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన సంబంధాలు ఒకప్పుడు సరిగ్గా ఉండవు. నేను హైదరాబాద్లో ఒక ఇంటికి వెళ్ళాను, అదొక కాంప్లెక్స్. ఆ ఇంట్లో ఒక ఆమెను దర్శించడానికి వెళ్ళాను. ఆమె భర్త రైల్వేలో పనిచేస్తుంటాడు. నేను వెళ్ళేటప్పటికి ఆమె పక్కింటి ఆమెను చుడుతుంది. ఏమే నీకు ఎంత పొగరే అంటుంది. ఆమె నాండల్లా అక్కడ కోడి ఉంటే కోడి మీద పెట్టి చుడుతోంది. ఓ కోడి నీకు ఎంత పొగరే, మీ ఆయనకు ప్రమోషన్ వచ్చిందని తెగ నీరిగిపోతుండవు అని అంటుంది. నేను ఇదంతా వింటున్నా, వెళ్ళి కూర్చున్నా. అయ్యగారు వచ్చారా వచ్చారా అని నేను వినలేదనుకుంది. అయ్యగారు కాఫీ వద్దు కానీ ఉన్న కోడిని పిలువు, దాని మొగుడికి ఎప్పుడు ప్రమోషన్ వచ్చిందో అది తీర్చడానికి వచ్చానన్నారు. అయ్యో నాలిక పాడుగాను, నాలికండి తడి చోట ఉంది కనుక దర్రున జారుతుంది అంటే నాలిక తీసేయిస్తే మంచిదని చెప్తారు. చూచారా ఏం మాట్లాడుతున్నాం? మీకు తెలిసిన ఇన్నర్ మ్యాన్ అని ఒకడు ఉంటాడని మనలో. నీవు ఏదైనా అబద్ధం చెప్పినా చెడ్డ మాట అయినా నీ లోపల ఉన్నోడు అదే అయిపోతాడు. ఎలాగా దేవుడు వాక్యము శరీరము ధరించిందో నీలో ఉన్నోడు ఆ వాడైపోతాడు. వాడితో నీవు సహజీవనం చేయడం నానా యాతన అయిపోతుంది. నీలో ఒక అబద్ధకుడు బయలుదేరతాడు, వాడు నీవు కలిసి జీవించాలి. ఎంత కష్టం చూచారా? నీతి చూచారా? క్రైస్తవం అంటే నీతి. మనం క్రిస్టియన్ ఫ్యామిలీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ మన నీతి సంబంధం, నాకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, ఈ సంబంధాలన్నీ సరిగ్గా ఉంటే నీతి. ఇక మూడోది సత్యం. ఈ సత్యం అనేది కూడా మనం ఏంటంటే ఆ జడ్జి దగ్గర ప్రమాణం చేసేటప్పుడు నేను సత్యమే చెబుతాను, సత్యం తప్ప ఇంకేమి చెప్పను చెప్పడమే అనుకుంటున్నారు సత్యం అనేది. కానీ బైబిల్ అర్థం ఏమిటంటే సత్యము అంటే చెప్పేదే కాదు, నాట్ వాట్ యు డూ బట్ వాట్ యు ఆర్, దట్ ఈస్ ట్రూత్ కదా. మా అబ్బాయి వాడు చదువుకుంటున్నాడు, కొత్త మాటలు ఖాయం చేసేవాడు. బిహేవియర్ అని ఉంది కదా నాన్న, బి అంటే ఉండడము, మరి డుహేవియర్ అని ఉందా ఇంగ్లీష్లో మాట అని అడిగాడు. డుహేవియర్ అంటే బాగుందిరా అనుకో, తప్పేం లేదు. డుహేవియర్ అంటే చేసేది, బిహేవియర్ అంటే ఉన్నది. నీవేమై ఉన్నావు, నీవేమి చేస్తున్నావు, ఇదంతా సత్యం. పిలాతు ఎదుట యేసు ప్రభు మధ్య సంభాషణ మీకు జ్ఞాపకం ఉందా? పిలాతు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, సత్యం ఏమిటో అని. అది ప్రశ్ననా? అది ప్రశ్న కాదు, రాజకీయ నాయకుల మాటలాగుంది అది. సత్యం ఏమిటో ఎవడికి తెలుసురా, ఎవడికి కావాలరా అని అర్థం. సత్యం ఏమిటో ప్రభు నవ్వుకొని ఉంటాడు, బుద్ధి లేనివాడ సత్యం నేనే, నేనే సత్యమే. ఎదుట నిలవబడి ఉంటే సత్యం ఏమిటి అని అడుగుతావు ఏమిటి? నీ నోటి మీదుగానే చెప్పిస్తారు చూడు. ఇంకాసేపటికి పిలాతు పోయి వస్తూ అప్పుడు యేసు ప్రభుని చూపుతూ ఎక్కో హోమో అన్నాడు, బిహోల్డ్ ద మ్యాన్. ఇందాకేమన్నావు సత్యం ఏమిటి అని, ఇప్పుడు ఏమన్నావురా బిహోల్డ్ ద మ్యాన్ అంటే బిహోల్డ్ ద మ్యాన్ ఈజ్ ట్రూత్ అని నీ నోటి మీదుగానే చెప్పావు. ఇంకా ఏడు పోయి. నా ప్రియ సోదరి సోదరులారా, సత్యము అనేది మనము జీవించేది. వీ లివ్ అవుట్ ద ట్రూత్, వీ హ్యావ్ ద ట్రూత్, జీసస్ ఇస్ ట్రూత్, నథింగ్ ఎల్స్. మిగతాది ఏదైనా సరే ఇట్స్ నాట్ ట్రూత్, అది సత్యం. ఆ సత్యాన్ని మనము కలిగి ఉన్నాం, వీ హ్యావ్ ట్రూత్. సో లోకములో చాలామంది సత్యము అని అనుకుంటున్నారు అబద్ధాన్ని. స్థానం నరసింహారావు గారిని డ్రామాలు వేసేవాడు, ఆడవేషం వేసేవాడు, ఆడవాళ్ళు కూడా అసభ్యపడేవాళ్ళు. ఆ చీర కట్టే విధానం అది నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి పోయేవాళ్ళట, నాకు తెలియదు, మా పూర్వీకులు చెప్తుండేవాళ్ళు. ఆయన నాటకాల్లో ఎలా వేషం వేసేవాడు అంటే, ఒకరోజు భార్యతో అన్నట్ట, ఈరోజు పేరంటానికి వెళ్తావు కదా, నీకు తెలియకుండానే నీ పక్కన నేను కూర్చొని ఉంటా చూడమంటే మీ తరం కాదు, మీరు నా భర్త కదా గుర్తుపట్టేస్తానని. సరే చెట్టు చూడక ఆమె పక్కనే ఒక ఆమె వచ్చి కూర్చొని, ఏమండి మా ఆయన కలెక్టరు, ఆయన కలెక్టర్ అండి, మేము అండి కొత్త గట్టా చూడ వచ్చామండి అని చెప్తోంది చాలాసేపు. ఆ భర్తని గుర్తుపట్టలా, అలా నటించాడు. ఇంటికి వచ్చాక నీ పక్కన కూర్చున్నాము ఎవరంటే, ఎవరు కలెక్టర్ గారి వారిని ముఖం ఇంతేలా, నేనే ఆ వేషం వేసాను వచ్చి పక్కన కూర్చున్నాను. అలా వేషాలు వేసిన ఆయన చెట్ట చివరికి చచ్చిపోతూ భార్యను పిలిచానట్ట, ఐఎమ్ ఫెడప్ విత్ యాక్టింగ్, దేవుడు కనుక మనకు నాకు ఇంకో జీవితం ఇస్తే ఐ విల్ లివ్ ది ట్రూత్, నేను ఇక అబద్ధాన్ని జీవించను, నిజాన్ని జీవిస్తానని ఒక మాట అన్నాడని సాక్ష్యం నేను విన్నాను. కనుక మనం అప్పుడప్పుడు అబద్ధాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం. క్రూసిఫై ద థాట్, అది తప్పు. మనం సత్యం చెప్తామో సత్యాన్ని జీవిస్తాము, సత్యాన్ని కలిగి ఉన్నాము. ఈ మూడు కూడా మూడు ఈ నీ వెలుగు వృక్షం అని చెప్పి చివరికి ముగింపులు ఏమంటే, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తాం. నేను మీకు ఒక కాషన్ ఇస్తున్నాను. ప్రార్థన చేస్తున్నారు చాలామంది, అందరం చేస్తాము. చేసేటప్పుడు ప్రార్థన ముగింపులో ఏమంటాము, యేసు నామమున అంటాము. అంటే ఏమిటో తెలిసిన, పైన నేను అడిగినవన్నీ కూడా యేసు ప్రభు సైన్ చేశాడు. ఆయన సైన్డ్ జీసస్ క్రైస్ట్ అని, నేను అడిగినవన్నీ ఆయన ఒప్పుకున్నాడు, ఆయన సైన్ చేశాడు అని అర్థం. ఒకవేళ ఆయనకి ఇష్టం లేనివి అడిగి సైన్డ్ జీసస్ అంటే ఫోర్జరీ కేసు అవుతుంది అది, అవునా? చాలామంది క్రైస్తవుల మీద ఫోర్జరీ కేసు పెట్టాలి. ఆయనకి ఇష్టం కానివన్నీ అడిగి యేసు నామమున అంటున్నాడు వీడు. యేసుకి ఇష్టమేనా అవన్నీ నీవు అడిగినవన్నీ? లేదు, నీకిష్టం. సుజరా, కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించమని ఉంది. మూడు మాటలు ఉన్నాయి, అడగమని ఉంది, అవునా, వెతకమని ఉంది, కట్టమని ఉంది. మన వాళ్ళు అనుకుంటే ఈ మూడు ఒకటే అని కాదు. అడిగిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ ఎడిట్ చేసుకో. కొన్ని కొన్ని అడగకూడని అడిగావు, వెతుకు. అడగకూడనివి తీసి అవతల పారేసి ఈసారి వెతుకు, వెతికి చెప్పు. ఆ తర్వాత తట్టు, తట్టు ఉండగానే తలుపు తెరుచుకుంటు. ఈ మూడు ఒకటి కాదు, మూడు మూడు లెవెల్స్ ప్రార్థనలో. మనోళ్ళు అంతా కలిపేస్తారు. మనోళ్ళకి ఆ రీసెర్చ్ మైండ్ లేదు. పూర్వం ఎవరో పూర్వీకులు చెప్పిందే అదే ఆలోచన లేకుండా చెప్తుంటారు. చాలా చాలా ఉన్నాయి అలాంటివి. కనుక మనం ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించమని అన్నాడని ఒక ఆయన ప్రార్థన చేసి, ప్రభువా నన్ను 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించేట్టు సహాయం చేయమంటే, నేను తర్వాత అడిగాను ఆ మూడింట్లో ఎంతయ్యా నీవు ఫలించాలనుకున్నది అంటే మూడు కలిపి చెప్పేస్తున్నావు లాటరీలాగా ఆయన్నే చూసుకోమని. 30 అంతలా 60 అంతలా 100 అంతలా ఆలోచన లేకుండా మాట్లాడతాం. నేను 100 అంతలు ఫలిస్తానని చెప్పడు, 30 అంతలు 60 అంతలు 100 అంతలు కలిపి చెప్పేస్తుంటాడు. నా అనుమానం ఏంటంటే మన వాళ్ళు అలవాటు పడిపోయారు. రట్టు లేదా రోట్ ఎవరో చెప్పింది అదే కళ్ళు మూసుకొని చెప్పడం. నేను ఒక చోట చూసాను, కొత్తగా ప్రభువుని నమ్ముకున్న రోజుల్లో పల్లెటూళ్ళు ఒక ఆయన ప్రభు ప్రార్థన కంట తాగొచ్చు, అందరికీ వచ్చు కదా, పరలోకబంధున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే మధ్యలో ఎందుకో ఆగిపోయింది, మర్చిపోయాడు ఆ లైన్ ఆగిపోయింది. అందుకని మళ్ళా ఎత్తుకొని పరలోకబంధున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుని కాక అని మళ్ళీ చెప్తున్నాడు. నేనన్నాను, అదే ప్రార్థన నేను వేరే మాటల్లో చెప్తే అది ఎలా కుదురుతుంది, అది అలాగే ఉండాలన్నాడు. చూచారా, ఇలాగ కొన్ని కొన్ని పడికట్టు మాటలు అర్థం లేకుండా చెప్పడం. అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థన ఆ మాదిరి ఉంది, దాన్ని మనము ఒక మోడల్గా పెట్టుకొని దాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయడం. ఎంతమంది నేర్పుతున్నారు? నేర్పరు. అది మాత్రం చెప్పేస్తాము, హెడ్డింగులు చెప్పేస్తాము, అయిపోయింది. దేవుణ్ణి స్తుతించు అంటాము. స్తుతించడం రాదు కానీ స్తుతి అనే మాట వచ్చు, ఆ మాట 150 సార్లు చెప్తాము. మా అమ్మమ్మ రామకోటి రాసేది, రామ 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 అని కాగితాలు నిండా రాసేది. నేను అడిగాను, ఏముందమ్మా చెత్త అంతా రాసా ఊరికే రామ రామ రాస్తే ఏమవుతుందండి? అమ్మో, అట్లా 1000 గనుక రాస్తే భద్రాచలానికి పోతాను, అది నెత్తిన పెట్టుకుపోతాను అంది. పోతే పోయావు కానీ చూడమ్మా కాగితాలు దండగా అన్నాను. అంటే నీ కళ్ళు పోతాయి, నా కళ్ళు పోయే ముందు నీ కళ్ళు పోతాయి అన్నాను మా అమ్మమ్మ. చూచారా, నేను ఎందుకు అంటున్నా అంటే సూపర్ స్టిషన్ ఉంది మన చదువుకున్న క్రైస్తవుల్లో కూడా. ఓ చోట పాత్ర పెళ్లి చేయిస్తున్నాడు, కటికిన ఆ మంగళసూత్రం కింద పడింది. కింద పడేటప్పటికీ అయ్యో 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 అంటుంటే, ఏం కింద పడితే ఏమన్నా పక్కనే ఉండి, ఏం కింద పడితే తీసుకో, అలా కాదు ఆ పెళ్లి కూతురు కూడా ముఖం అంతా ఎట్లాగో అయిపోయింది, అమ్మో ఆ తాడిబొట్టు కింద పడితే మొగుడు కింద పడ్డట్టే, అది కనుక తెగితే మొగుడి మెడ దిగినట్టే. ఇంత మూఢనమ్మకాలు, యేసు ప్రభు మూఢనమ్మకాల చెట్టు వేరు మీద గొడ్డలి పెట్టాడు. మనకున్నాయి ఆ మూఢనమ్మకాలు. నా ప్రియ సోదరి సోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ కుటుంబాలుగా మనము ప్రభువుకు ప్రీతికరమైనది పరీక్షిస్తూ, నాకు పెళ్ళైంది హిందూ పద్ధతిలో పెళ్ళైంది, అప్పుడు మా అక్కలు వాళ్ళందరూ వచ్చి పాటలు పాడారు, రకరకాల పాటలు. తర్వాత నా భార్య తరపు వాళ్ళు వచ్చి ఆమెను కాపురానికి పంపేటప్పుడు అప్పగింత పాటలని పాడారు. నేనేంటంటే కొంచెం రీసెర్చ్ చేస్తుంటా, ఈ ముసల్మాన్ దగ్గర పాటలన్నీ రాశా, ఏముంటాయి అందులో అని రీసెర్చ్ చేయడానికి. అందులో ఏముంటాయంటే, చూడమ్మా నేను ఇంతకాలం పెంచాము, ఇక మీదట నీవు మా అమ్మాయి కాదు, ఒక అయ్య చేతిలో పెట్టాము, నీవు అక్కడికి పోయాక మా సంగతి మర్చిపో, ఆయనకి ఏది ఇష్టమో అవి చూడు, ఆయన్ను సంతోషపెట్టు అనే మాటలు ఉన్నాయి అందులో. చూచారా, నాకు ఆశ్చర్యమైంది. అది అప్పగింత పాటలు, ఆ పాట పాడుతూ ఏడ్చేవాళ్ళు అన్నమాట. ఇక్కడ చూడండి, మరి ప్రభువుకు ఏది ఇష్టమో దానిని పరీక్షిస్తూ యేసు ప్రభుతో సంసారానికి వచ్చాం ఆయన దగ్గరికి. బైబిల్లో ఉంది అలాగా, క్రీస్తును వేరొకని చేరుటకు మనం ఆ సచనం వదిలేసాం, సైతాను క్రీస్తు దగ్గరికి వచ్చాం కదా. వచ్చినప్పుడు ఆయనకి ఏది ఇష్టమో చూడాలా, లేకపోతే నీ ఇష్టం ఆయన నెరవేర్చడానికి ఆయన్ను వాడుకోవాలా? ఒకసారి నేను కావలి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏమండి దేవుడు వాడుకునే బోధకు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే, దేవుడు వాడుకునే వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు కానీ దేవుణ్ణి వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెప్పమంటావా లిస్టు అన్నా. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు ఉన్నారు, ఏది కావాల్సి వచ్చినా దేవ ఇవ్వు అని క్లెయిమ్ చేయడం. ఈ మధ్య క్లెయిమ్ చేయడం అదొక పద్ధతట, ఏది కనపడితే అది క్లెయిమ్ చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ను వచ్చేస్తుంది అని. కొంపలు మునుగుతాయి రోజు, పక్కోడి పెళ్ళాన్ని కూడా అలాగే క్లెయిమ్ చేస్తావు నువ్వు, పనికిమాలనోడా, ఎవడరా నీకు చెప్పింది క్లెయిమ్ చేయమని? క్లెయిమ్ క్లెయిమ్. ప్రభువుకు ఏది ఇష్టమో అది మనము పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండవద్దు, వాటిని ఖండించండి. అవునా, బాప్తిసం ఇచ్చిన యోహాను చెల్లించిన వెల ఏమిటో తెలుసిన, తన తల ఎగిరిపోయింది. ఎందుకు? తాను వేలు పెట్టి చూపి రాజాని పాపములో జీవిస్తున్నావు, ఏ ఆ మాట చెప్పకపోతే చెప్తే ఎంత అపాయం, రాజు ఆయన అన్నాడు. ఐ డోంట్ కేర్ బట్ రాజు కానీ రైతుగా ఎవరైనా సరే, సత్యం ఉన్నదంటే సత్యాన్నే చెప్తాను, తప్పు ఉంటే తప్పును వేలు పెట్టి చూపుతాను. కనుక మనము క్రైస్తవులము, ముఖ్యంగా ఇండియాలో నేను ఇదే చెప్తున్నాను మన వాళ్ళకు, మనము మన సమాజానికి మన దేశానికి ప్రవక్త వేలు పెట్టి చూపాలి. ఇది ప్రవక్త వేలు అంటాను నేను, ప్రవక్త వేలు. ఇది అపొస్తలు వేలు, ఇది ప్రవక్త వేలు, ఇది సువార్తికుడి వేలు, ఇది కాపరి వేలు, ఇది ఉపదేశకుడి వేలు. ఉపదేశకుడి వేలు అన్నింటిలోకి చిన్న వేలు కదండి, ఎందుకంటే అది చెవిలో దురద అయితే ఇంకో వేలు పోదు, ఇదొక్కటే చెవిలోకి పోయేది. నేను ఉపదేశకుండా అనుకోండి, అందుకు చెప్తున్నా. సరే, ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, వాటిని ఖండించండి. అది నాయకత్వం. నాయకత్వం అంటే డబ్బు చేత పట్టుకొని ప్రజలను సిట్ స్టాండ్ అనేది కాదు, సంస్థలను నడిపించేది కాదు నాయకత్వం, మనుషులను నడిపించేది. నడిపిస్తూ వాళ్ళు రేపు నీ తరువాత నాయకులు అవుతారు అనే దర్శనం, అది నాయకత్వానికి అవసరం. అలాంటి నాయకులను దేవుడు మన దేశానికి దయచేయాలి. ఏమి నాయకులు ఏమో, అంత దూరం పెడతారు తమ దగ్గర పనిచేసే వాళ్ళని, అంత దూరాన్ని పెట్టి మాట్లాడతారు, దగ్గర కూడా రానివ్వరు, పక్కన అసలు కూర్చోబెట్టుకోరు, అలాగా సర్కస్ చేయిస్తారు. అవును, యేసు ప్రభు మన పాదాలు కడిగాడు, తప్పు చేశాడంటారా ప్రభు? ఆయన మన ప్రభు, ఆయన వంగి మన పాదాలు తన చేతిలోకి తీసుకొని మన డర్టీ ఫీట్ ఆయన కడిగాడు. మనం కడుగుతామా? నీవు పెద్ద ఆఫీసర్ అనుకో, నీ డ్రైవర్ ఉన్నాడు ఒకడు, అతడు కూడా క్రైస్తవుడు, అతడి పాదాన్ని నువ్వు కడుగుతావా? నువ్వు అలాంటి వాడికి నువ్వు ఎలా యేసు ప్రభు శిష్యుడు అవుతావని ప్రశ్న. పాదాలు కడగడం అంటే మొదటి నుంచి షూస్ వేసుకున్న వాళ్ళు అయితే పాదాలు క్లీన్గా ఉంటాయండి, వాళ్ళు ఈజీగా కడుగుతారు. నిజంగా పాదాలు కడుగుతుంటే ఇండియాలో గ్రామాల్లోకి పోయి కడగండి తెలుస్తుంది. అవును, ఏది ఏమైనా ఇద్దరి మధ్య పడదట పూర్వం చోట జరిగి చలిదేశము పాదాలు కడగడానికి, అందుకని కొంచెం వేడి నీళ్ళతో కడుగుతారు. వీడు ఒకటంటే పడదు, వాడి పాదాలు కడుగుతానని వచ్చాడు, నీళ్ళు బాగా సలసలసల కాగబెట్టి తెచ్చాడు. తెచ్చి నా సహోదరుడా నీ పాదాలు కడుగుతాను, వాడి పాదాల మీద పోస్తే ఆ పాదాలు బొబ్బలేకపోతే అయ్యో బాబు అని ఎగిరిపడ్డాడు. అప్పుడు అక్కడే పాటలు ఉండి ఇప్పుడు ఏమో టెంపరేచర్ ఎంత ఎక్కువ అయిపోయిందిరా బాబు, వాడి కాళ్ళు కడుతాను వచ్చి మసిలిపోయే నీళ్ళు తీసుకొచ్చి పోసేవాడు. ఏం చేస్తున్నాం మనం? ప్రేమ, ప్రేమ అంటే నేను ఒక మాట చెప్తాను గ్రహించండి, ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రేమించగలమా? మనం ప్రేమను ప్రొడ్యూస్ చేయగలమా? ఏమి చెప్పగలం? ప్రభు నీవు ప్రేమిస్తున్నావు, నీ చేత ప్రేమించబడుతున్నాను అని చెప్పగలను, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేము. పేతుడంతటి వాడే జవాబు చెప్పడానికి చాలా బాధపడ్డాడు. నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రభు నన్ను ఎందుకు అడుగుతావయ్యా? నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నాకు తోచడం లేదు, కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నీవే మొదట నన్ను ప్రేమించావు, లేక నాకు ప్రేమ తెలియదు. ఐ కెనాట్ ప్రొడ్యూస్ లవ్. అందుకని ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెద్ద ప్రేమ హీరోలాగా వస్తాడు వీడు. చెట్టు చివరికి ప్రభువుకే వ్యతిరేకంగా పనిచేస్తాడు. ప్రేమ అనే దానికి అర్థం మనకు తెలియటం లేదు. ఈ రోజున ప్రేమ అనే మాట చాలా దుర్వినియోగం అవుతోంది. క్రైస్తవ ప్రేమ అంటే ఏమిటో చెప్పాల్సింది, చూపాల్సింది మనం. యేసు ప్రేమను లోకానికి చూపాలి. మన దేశంలో యేసు ప్రేమ చూపడానికి సరైన వ్యక్తులు కావాలి, నాయకులు కావాలి, చూపాలి. అందుకే నేను చెప్తాను, నలుగురు వచ్చి ఒకరిని పట్టుకొచ్చారు, మోసుకొచ్చారు, ప్రభు దగ్గర దించారు. ప్రభు వారి విశ్వాసమును చూచి అని ఉన్నది, గమనించారా? విశ్వాసాన్ని ఆయన చూచాడు. మన విశ్వాసాన్ని చూడడానికి చూపడానికి ఏముండదు, చెప్తాం. విశ్వాసాన్ని వింటారు, నేను విశ్వాసినని. కానీ ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసం ఏది? చూస్తా, విశ్వాసం చూస్తా. డోంట్ సే బట్ షో, చూపు. వాడిని మోసుకొచ్చారు వాళ్ళు, చూపుతున్నారు వాళ్ళు. అంతేగాని యేసు ప్రభు గొప్ప దేవుడు అని కబుర్లు చెప్పండి, నేను ప్రభువు నమ్మాను అని నోటి మాటతో చెప్పడంలా. దే డోంట్ సే బట్ దే షో, అది అందులో ఉన్న రహస్యం. కనుక అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడుట ఆయనను అవమానకరమైనది. నేను అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి వెనకటి సంగతులు. ప్రభువు నమ్ముకోకముందు నేను చేసిన కొన్ని కొన్ని పనులు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. అందుకని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు ప్రభు. జ్ఞాపకం చేసుకోకుండా ఎలా ఉంటాం మనుషులు? అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, కానీ జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు. జ్ఞాపకము చేసుకోకపోతే అప్పుడు మర్చిపోతాం, కానీ జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోలేము. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. గమనించారా? ఆ వచనం మనకేనేమో, నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఆశీర్వాదం ఉంది పాత నిబంధనలో, ఆశీర్వాదం మనం బెనడిక్షన్లో వాడతాం అది కదా, దేవుని ముఖకాంతిని ప్రకాశిస్తోందని. ఎక్కడ ప్రకాశిస్తోంది? మన మీద ప్రతిఫలించాలి. చూచారా? దేవుడు ఇఫ్ గాడ్ స్మైల్స్, దానికి అర్థమైందంటే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. మోషే దేవుడితో ఆ పైన ఉన్నాడు చాలా కాలం. ఆ వెలుగు, ఆ విద్యుత్తు అది రిఫ్లెక్ట్ అవుతుంటే వాడు చూడలేని ముసుగు వేసుకున్నాడు. ఇప్పుడైతే మనం ముసుగులేని ముఖముతో ప్రభు మహిమను తేరి చూస్తున్నాము, కనుక నిద్రిస్తున్నామేమో మనం. అందుచేత మేలుకోవాల. మేలుకో అనేది ఆజ్ఞ, ఐచ్ఛికం కాదు. మేలుకో. ఒక భక్తుడు చెప్పాడు, క్రైస్తవములో క్రీస్తును గురించిన అసంపూర్ణ జ్ఞానము ఇదిక్కొట్టు అజ్ఞానము అని. యేసు ప్రభువును పూర్తిగా నీవు అవగాహన చేసుకోలేకపోతే ఆ అజ్ఞానమే నీకు ప్రభువుకు అడ్డం వస్తుంది. లెట్ అస్ అండర్స్టాండ్ హిమ్, లెట్ అస్ అండర్స్టాండ్ హిమ్ ఫుల్లీ, లెట్ అస్ ఎంజాయ్ హిమ్, లెట్ అస్ రిజాయిస్ ఇన్ హిమ్ అండ్ గ్లోరిఫై ద లార్డ్. నిద్రిస్తున్న నీవు అని వెంటనే మృతులలో నుండి లే అంటున్నాడు. నిద్రించినవాడు, వెలుగులో నిద్రించినవాడు మృతుడితో సమానం, చచ్చాడని అర్థం. నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లే. వెలుగు పనిచేయడానికి, అందుకనే ఒక గుడ్డోడు, గుడ్డోడి కళ్ళు ప్రభువు తెరిచిన సందర్భంలో ప్రభు అన్నమాట, మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, వాడు గుడ్డోడుగా ఎందుకు పుట్టాడని. షీ నా శిష్యులు అని కోపం వచ్చి తుపక్కును ఉమ్మేశాడు. ఉమ్మేసి వాళ్ళు వెనక్కు జరిగారు. ఆ ఉమ్మి కింద పడింది. అప్పుడు ప్రభు పోయి ఆ ఉమ్మితో బురద చేశాడు. శిష్యులకు పోతామంటే వాళ్ళు ఎక్కడో పోయారు. చిట్ట చివరికి మిగిలింది ఆడే గుడ్డోడు. వాడి కళ్ళకు పూశాడు. అప్పుడు వాడి కళ్ళు వచ్చేసాయి కదా. ఆ సందర్భంలో ప్రభు, మీరు గుడ్డోడి కళ్ళు తెరవడానికి బదులు వాడు గుడ్డోడిగా ఎందుకు పుట్టాడని నన్ను అడుగుతారు ప్రశ్నలు. నా దగ్గర ఒక ఆయన వస్తుండేవాడు, అయ్యగారు నాకు ప్రశ్నలు అండి ఎక్కువ అండి అంటున్నాడు. ఏమిటి చెప్పడం అంటే, చిట్ట చివరికి ఒక ప్రశ్న తెచ్చాడు, కయ్యను భార్య ఎవరు అని. కయ్యను భార్య ఎవరు అని ఒక ప్రశ్న దొరికింది మహానుభావుడి. నేను ఇట్లా దగ్గరికి రమ్మన్నా, నీకు పెళ్ళయిందా అన్న. పెళ్ళయింది, పిల్లలంటే ఇద్దరు పిల్లలు, నీకు సంసారం ఉంది, నీకు భార్య ఉంది, కయ్యను భార్యతో నీకేం పని రా బిద్దు. కయ్యను భార్య ఎవరు, కయ్యను భార్య ఎవరు అంటే నోరు మూసుకో, ఇట్లాంటి ప్రశ్నలు అడగొద్దండి. అయ్యా అడగలని లెంపలు వేసుకొని పోయాడు. చూచారా, నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే. రైట్ అవే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నిద్రించకపోతే అది చీకటి. చీకటిలో నుండి రావడము కాదు, నీవే చీకటి. అట్టి కీడు మనకు కలుగుకుండును గాక. మనమంతా మేలుకుందాము, వెలుగుదాము, చీకటిని ఖండిద్దాము. ఖండించేదే వెలుగు. వెలుగు చీకటిలో నుంచి దూసుకుపోతుంది. చీకటి ఉంటే వెలుగు లేనట్టు, వెలుగు ఉంటే చీకటి లేనట్టు. చీకటి ఎంత దట్టం అంటే, కొంతమంది జీవితాల్లో యేసు వెలుగు వెలుగుతున్నప్పటికీ చీకటి ఇంకా ఉంటుంది. చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహించుకున్నది. ప్రార్థన చేస్తాను. దయచేసి క్రైస్తవ కుటుంబాలు మేలుకునే కాలం వచ్చేసింది. లోకం పని ఏమైపోతుందో ఏమో త్వరలో గతించేటట్టు కనపడుతోంది. లోకపు నటన గతించిపోతుంది. లోకంలో ఉన్న దేనికి శాశ్వతత్వం లేదు. ఒక్కటి మాత్రం నిజం, ప్రభు వచ్చేటప్పటికీ మనము ఆత్మల సంపాదనలో ఎంత ముందుకెళ్ళాము, ఎన్ని ఆత్మలు సంపాదించాము. మనము తెచ్చిన ఆత్మలు యేసు ప్రభు మనకు పెట్టే కిరీటములు, పొదగబడిన వజ్రాలు. అందుచేత దానికోసము లెటర్స్ ఇన్వెస్ట్. ఈ మధ్య ఒక చోట హార్వెస్ట్ ఫెస్టివల్ అని పెట్టుకున్నారు. నేను ఉపోద్ఘాతంలోనే చెప్పాను, హార్వెస్ట్ ఫెస్టివల్ ఇప్పుడు కాదు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవదూతలు వచ్చి పంట కోస్తారు. ఇప్పుడు విత్తనాలు వేసే సమయం రాంటే తప్పుడు థియాలజీ పాటలు పాడుకుంటూ, ఇది కోతకు సమయం అని ఒక ఆయన మొదలుపెట్టాడు. ఏం కోత, సొరకాయ కోత, ఏమిటి కోత? అవతల బీడు భూములు ఉన్నాయి, దున్నలేదు, ఏమి లేదు, ఇది కోతకు సమయం అని. కోతకు సమయం కాదు, దున్నే సమయం, విత్తనాలు వేసే సమయం, ఇంకా సమయం ఉంది ప్రభు రాకముందు. నేను అదే చెప్తుంటాను, దున్నుదాం బీడు భూములు ఎన్నెన్నో ఉన్నాయి, గ్రామాలు క్రైస్తవ సాక్ష్యం బొత్తిగా లేదు. అలాంటి చోట్ల లెట్ అస్ ప్లాంట్ చర్చెస్, లెట్ అస్ ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. అది మనకు లేకపోతే, అదే మనకు ప్రాణాధారం అన్నట్టు అనిపించకపోతే మనం ఏమైపోతామో మనకే అర్థం కావట్లేదు. లెట్ ఇట్ బీ ఏ పర్పస్ఫుల్ లైఫ్, డెఫినెట్ పర్పస్ ఆఫ్ యాక్షన్. అటు కృప దేవుడు మన కుటుంబాలకు సంఘములకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, మహిమగల దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. క్రైస్తవ కుటుంబాలు కలిసి రావడము నీ దీన సేవకుడు నాకు నా హృదయములో ఆనందం కలిగిస్తోంది. నా ఎముకలు ప్రహర్షిస్తున్నాయి. నా ప్రియ తండ్రి, క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో ఉజ్జీవము రావాలని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ కుటుంబ ఉజ్జీవము అది ఒక జాతి మొత్తానికి గొప్ప ఆశీర్వాదం. అంటే కృప మాకు దయచేయమని వచ్చిన కుటుంబములన్నిటినీ, కుటుంబంలో తల్లిదండ్రులు, బిడ్డలు, వారి పరస్పర సంబంధాలు, కుటుంబాలు, సంఘాలు, సంఘాలు, ఓ ప్రియ తండ్రి, నూతన సంఘాలు స్థాపించడం, అనేక సంఘములు, ప్రతి గ్రామములో ఒక సజీవ సంఘం, ఇదంతా మీరు మాకు దర్శన రీతిగా చూపుతున్నారు. మీరు చూపే దర్శనమునకు మేము అవిధేయులము కాక నిన్ను మహిమపరిచే కృప దయచేయమని ఈ దేశములో ఉన్న మా తెలుగు కుటుంబములన్నిటినీ సమృద్ధిగా దీవించి ఆ కుటుంబములలో నుండి గొప్ప గొప్ప వ్యక్తులను వెలికి తీయమని, నీవు మహిమ పొందమని యేసు నామున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.